సాతాను మన తలంపుల్లోనికి ఆలోచనలను పుట్టించగలడా? ఈ మధ్యకాలంలో మన ఆలోచనల గురించి, ఆలోచనలమయమైన మన జీవితాల గురించి చెప్పుకుంటున్నాం. దేవుడు మన ఆలోచనలను తెలిసి కొనగలడా అని ఇంతకుముందు మనం ప్రశ్నించుకున్నాం. ఈ ప్రశ్నకు అవును, దేవుడు మన ఆలోచనలను తెలుసుకోగలడనేది అద్భుతకరమైన జవాబయ్యున్నది. మన ఆలోచనలను మాత్రమే కాదుగాని మన హృదయంలోని తాత్పర్యాలను కూడా అర్థం చేసుకోగలడు. ఈ వాస్తవం మనలో ప్రతి ఒక్కరి విషయంలో విస్తారమైన అంతర్భావాలను కలిగి ఉంటుంది. మనం చెప్పాలనుకునేదానికి, మనం వాస్తవంగా చెప్పుతున్నదానికి మధ్య ఉన్న తేడాను దేవుడు తెలుసుకోగలడనేది దీని భావం. ఈ వ్యత్యాసం ఎంత గంభీరమైనదో ఆయన గ్రహించగలడు. కాబట్టి మనం పాపపు మాటలు పలుకుట మానివేయడం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలం. మనం ఇంతకు మునుపు నేర్చుకుని మనోహరమైన అంతర్భావాల్లో ఇది ఒకటి. ఇప్పుడు మన ఆలోచనల మయమైన జీవితాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న గూర్చి ఆలోచించుదాం. గ్యారిక్ ఇలా అడుగుతున్నాడు, పాస్టర్ జాన్, సాతానే మన తలంపుల్లోనికి ఆలోచనలను దూర్చగలడా?
అవును, పుట్టించగలడు. వాడు పుట్టిస్తాడు. అలాగైతే వాటిని మనం ఎలా గుర్తిస్తాం? వాటిని ఎలా ఎదిరిస్తాం? వాటి ఆధీనంలో ఉండకుండా ఎలా చూచుకోగలం? మొదలైన ప్రశ్నలు సహజంగానే వెంటనే తలెత్తుతాయి. దీనికి సంబంధించిన కొన్ని బైబుల్ ఉదాహరణలు నేను చెప్పడానికి మునుపు, సాతాను మన మనస్సుల్లోనికి ఆలోచనలను, మన హృదయాల్లోకి లేదా శరీరాల్లోకి కోరికలను చొప్పించడం ఒకదానితో మరొకటి చాలా దగ్గరి సంబంధం గల విషయాలయ్యున్నాయనే సంగతిని మనం గుర్తు తెచ్చుకోవడం మంచిది. కొన్నిసార్లు వాడు పాపపు కోరికలను సూటిగా మన హృదయంలో కలిగించి, ఆ పాపపు కోరికలను సమర్థించే ఆలోచనలను కూడా పుట్టించొచ్చు. కొన్నిసార్లు ఈ పద్ధతిని తలకిందులు చేసి పాపపు కోరికలకు దారితీసే మోసపూరితమైన ఆలోచనలను కూడా మన మనస్సులో పుట్టింపవచ్చు. గ్యారిక్ ఆలోచనల గూర్చి మాత్రమే అడుగుతున్నాడు, కానీ ఆలోచనలు మరియు కోరికలు సన్నిహిత సంబంధం గలవయ్యున్నవి గనుక మనం ఈ రెండింటి గురించి తెలుసుకోవాలనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలిచాను. ఇది నా మనస్సులో ఉంచుకొని జవాబిస్తాను. సాతాను మన మనస్సుల్లో ఆలోచనలను వాస్తవంగా ఉంచుతాడా అనే గ్యారిక్ ప్రశ్న కలిగిన వాక్యభాగంతో మొదలు పెడదాం. యోహాను సువార్త 13:2 చూడండి. వారు భోజనము చేయుచుండగా, అది చివరి రాత్రి భోజనం, ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను అనుంది. యూదాలో ఆలోచన, ఉద్దేశం, కోరిక ఉన్నాయి. దాన్ని సాతాను పుట్టించాడని యోహాను చెబుతున్నాడు. ఇక్కడ మరొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఉద్దేశం మరియు కోరిక అనేవి యూదా విషయంలో మరియు మన విషయంలో కూడా సొంత పాపపు స్వభావంలో నుంచి పుట్టుకురాలేదనేది దీనర్థం కాదు. యోహాను 12:6 వాడు తన దగ్గర ఉండిన శిష్యులందరికీ సంబంధించిన డబ్బు సంచిలో నుండి డబ్బులు దొంగిలించుచుండిన దొంగ అని వర్ణింపబడ్డాడు. అతనికి బీదల మీద శ్రద్ధ లేదని వాక్యం చెబుతుంది, అనగా వాడొక అబద్ధికుడని, దురాశ గలవాడని అర్థమవుతుంది. గనుక యేసు యూదా వెంబడించాలనుకున్న మెస్సియా అయ్యుండలేదని మనం దీని నుంచి చాలా ఖచ్చితంగా భావించుకోవచ్చు. యూదా మనసులో, హృదయంలో అనేక ఇతర విషయాలు మెదులుచున్నాయి. కాబట్టి ఇప్పుడు సాతాను చేయవలసిందల్లా యూదా యొక్క సొంత పాపపు స్వభావమునే తీవ్రతరం చేసి దానికి నిర్దేశమియ్యడమే. మన విషయంలో కూడా ఇది నిజం. సాతాను ఉంచే ఆలోచనలకు, మనకై మనం తలంచే ఆలోచనలకు, లేదా సాతాను ఉంచే కోరికలకు, మనకై మనం ఆశపడే కోరికలకు మధ్య స్పష్టమైన, సూక్ష్మమైన తేడా ఏమీ లేదు. అది ఎలా అనేది మనకు సరిగ్గా తెలియదు. ఈ ఎలా అనే ప్రశ్నలే మనలను తికమక చేస్తుంటాయి, కాదంటారా? సాతాను వాని వికారమైన పని చేయబడేట్టు మన సొంత పాప స్వభావంతో ఎలా వ్యవహరిస్తాడో మనకు సరిగ్గా తెలీదు. కానీ మన సొంత పాప స్వభావం వాడికి ఒక ఆహ్వానం వంటిదై, ద్వారం దగ్గర స్వాగతం పలికే చాప వంటిదై, సాతాను కొరకు తెరవబడి ఉన్న ద్వారమై ఉన్నదని చెప్పడం సమంజసమే. ఇదే విషయాన్ని ఎఫెసి 4:26-27 పౌలు ఇలా చెప్తాడు. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, తద్వారా అపవాదికి చోటీయకుడి. అనగా పాపపు స్వభావంతో హృదయంలో పగబెట్టుకోవడం, సాతానుకు స్వాగతం పలకడానికి ద్వారం దగ్గర చాప ఉంచినట్టేనని మరొక మాటలో చెప్పుకోవచ్చు. ఇది మరొక విధంగా కూడా పనిచేస్తుంది. మోసపూరిత ఆలోచనలతో లేదా కోరికలతో మనం పాపం చేయాలని సాతాను సంతోషకరమైన సైగలు చేస్తూ మనల్ని పిలిచినప్పుడు, మన సొంత పాప స్వభావం పనిచేయడం మొదలుపెట్టి సాతాను పిలుపులను మరింత ఆకర్షణీయం చేస్తుంది. సాతాను మన హృదయంలో తలంపులను ఉంచుతాడా అని గ్యారీ అడిగిన ప్రశ్నకు జవాబుగా బైబుల్లోని మరొక ఉదాహరణ చూద్దాం. అపొస్తల కార్యం 5:3 చూడండి. భార్యాభర్తలైన అననీయ సప్పీరాలు ఏకమై పొలం అమ్మగా వచ్చిన సొమ్ములో నుండి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టాల్సిన దానిలో నుండి కొంత దాచుకొని అపొస్తలుల యొద్ద అబద్ధమాడడానికి నిర్ణయించుకున్న సందర్భమిది. పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను అని అడిగాడు. మనం మన పొలమును అమ్మిన మొత్తం వెల గురించి అబద్ధం చెప్పి మన కోసం కొంత అదనపు సొమ్ము దాచుకుందామని అననీయ మరియు అతని భార్య సప్పీరా అనుకున్నారు. ఈ ఆలోచన ఒక ప్రణాళిక అయ్యింది. ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతటిని పేతురు సాతాను మీ హృదయాలను ప్రేరేపించెను అని వర్ణించాడు. సాతాను ఈ భార్యాభర్తలు వారి ప్రణాళికను నిజాయితీ లేదా ఆరాధన కంటే మరీ ఎక్కువగా కోరుకునేదిగా చేశాడు. సాతాను వాడి ప్రణాళికతో భార్యాభర్తల మనస్సులను నింపి వారి ఇతర ఆలోచనలు మరియు కోరికలనన్నింటినీ గెలుచుకున్నాడు. ఇది వారికి ఖరీదైన పాపమే అయ్యింది. రాజైన దావీదు దేవుని చిత్తానికి విరోధంగా ఇస్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించినట్టు సాతాను ప్రేరేపించిన విధానం ఇందుకు మరొక ఉదాహరణగా ఉంది. 1 Kings 21:1 తరువాత సాతాను ఇస్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు ప్రజాసంఖ్య రాయుటకు దావీదును ప్రేరేపింపగా అనుంది. సాతాను దావీదు మనస్సులో ఒక ఆలోచనను ఉంచి అది యుద్ధపరమైన వివేకంతో కూడిన పనిగా అగుపడునట్లు చేశాడు. కాని వాస్తవానికి అది దేవుని అందలి అపనమ్మకం. కాబట్టి చివరకు దావీదు ఈ బుద్ధిలేని పనికి పశ్చాత్తాపపడాల్సొచ్చింది. మనం బైబుల్ యొక్క ప్రారంభ పేజీల్లోకి వెళితే ఏదేను తోటలో హవ్వ మోసం చేయబడిన విధానం సాతాను ఈ రోజుల్లో పనిచేస్తున్న విధానం వంటిది కాదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ మోసం అపవాదికి మరియు హవ్వకు మధ్య వాస్తవంగా జరిగిన సంభాషణ ద్వారా జరిగింది. కానీ ఏదేను తోటలో జరిగినట్టే మన విషయంలో కూడా దాడి జరగవచ్చు. గనుక మనం జాగ్రత్తగా మెలకువతో ఉండాలని పౌలు చెప్పాడు. 2 Corinthians 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటాడు. ఈ వచనం ప్రకారం మన ఆలోచనలను దుర్నీతిమయం చేసి మనం దారి తప్పి తొలగిపోవునట్లు చేయడం సాతాను మన మనస్సుల్లో చేసే పని అని చెప్పబడుతుంది. సాతాను దీనంతటిని ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ ఇది చేయబడుతుంది. వాడు చేస్తున్నాడు. వాడు మన ఆలోచనలను సర్వనాశనం చేయగలడు. వాటిని వక్రీకరించి మనల్ని తప్పుదోవ పట్టించి క్రీస్తుకు విరోధమైన వాటిగా పాపానికి అనుకూలమైన వాటిగాను మార్చగలడు. దీనంతటి గురించి మనసులో ఉంచుకోవలసిన ప్రధానమైన అంశమేంటంటే సాతాను మోసగాడు, అబద్ధికుడు, హంతకుడు. వాడు మోసగిస్తూ అబద్ధాలాడుతూ కొన్నిసార్లు సగం సత్యమే చెబుతాడు. కానీ ఎల్లప్పుడూ మోసంతోనే, హత్యతో కూడిన ఉద్దేశంతోనే వాని నాశన కార్యాన్ని చేస్తాడు. ప్రకటన 12:9 చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అనుంది. యోహాను 8:44లో ఆది నుండి వాడు అంటే అపవాది నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావముననుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు అని మనం చదువుతాం. వాని ఆలోచనలన్నీయూ తప్పుదోవ పట్టించేవే అని మరొక మాటలో చెప్పొచ్చు. అవన్నీ పెడదోవ పట్టించే తలంపులు. అవి సగం సత్యమైనవైనా లేదా పూర్తిగా అబద్ధాలైనా అన్నీ తప్పుదారి పట్టించేవే. వాని అద్భుత కార్యాలన్నీ అబద్ధమే, అనగా అబద్ధానికి ప్రయోజనం చేకూర్చునవి. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:9లో మనం చూస్తాం. అంటే వానికి విరోధమైన స్థిరమైన ఆయుధం సత్యమై సత్యమునందలి విశ్వాసమై ఉన్నదని దానర్థం. పౌలు ఈ విషయాన్ని 2 తిమోతి 2:24-26 ఈ విధంగా చెబుతున్నాడు. మనం మనల్ని వ్యతిరేకించేవారిని సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును అనే ఉద్దేశంతో సాత్వికంతో సరిదిద్దాలి. తత్ఫలితంగా సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకుంటారు. వాడు చేసే విధానమేంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలుగనీయకుండుట. యేసు 8:32లో మీరు సత్యాన్ని గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయునని సెలవిస్తాడు. 2 తిమోతిలోని వాక్యభాగాన్ని చదవడం కొనసాగిద్దాం. నేను 24-26 మధ్యలో ఆపేసినట్టున్నాను కదా. సరే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరు. 24-26 ఉంటుంది. వాడు అంటే సాతాను వారిని ఎలా చెరపట్టాడు? వారు అబద్ధాల్లో అసత్యాల్లో చిక్కుకునేటట్లు చేశాడు. వారి హృదయాల్లో అబద్ధాలనుంచుతూ సత్యము కంటే తప్పే శ్రేష్టమైనదని నీతి కంటే పాపమే ఉత్తమమని వారిని మోసం చేస్తూ అబద్ధాన్ని నమ్మునట్లు వారిని పట్టుదలతో ఒప్పించాడు. గనుక సత్యమే పలుకుచూ నీతితో కూడిన ప్రేమను చూపడం దీనికి విరుగుడు లేదా పరిష్కారమని పౌలు సెలవిస్తున్నాడు. సరిగ్గా ఇదే విషయం మనకు ఎఫెసీ పత్రిక 6:11-18 దొరుకుతుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఆ తర్వాత సర్వాంగ కవచంలోని 6 వేరువేరు ఆయుధాలు పౌలు పేర్కొంటాడు. ఈ 6లోని 4 సూటిగా సత్యానికి సంబంధించినవై ఉన్నాయి. ఎందుకంటే అపవాది పన్నాగాలన్నీ అబద్ధాలే. గనుక మనం సత్యముతో మనలను మనం మరియు ఇతరులను కాపాడుకుందాం. దానిలో మొదటిది నడుముకు సత్యమను దట్టి, 2 కాళ్లకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు, 3 దేవుని వాక్యమను ఆత్మఖడ్గము, 4 దేవుని వాక్యమందలి విశ్వాసమనడి డాలు. నీ చేతిలో ఒక ఖడ్గము వలె దేవుని వాక్యముంది. నీ డాలును పైకెత్తి పట్టుకో. సత్యమనడు దేవుని వాక్యముందు నమ్మకముంచు. గ్యారీ కడిగిన ప్రశ్నకు ఇవ్వబడిన జవాబు చాలినంత స్పష్టంగా ఉందని నేను భావిస్తున్నాను. అవును, సాతాను మన మనస్సుల్లో తలంపులను ఉంచగలడు, కానీ మనం వాటిని గుర్తించి త్యజించడానికి మనకు అవసరమైన సమస్తాన్ని దేవుడు మనకిచ్చాడు. మన మనస్సులోకి వచ్చే ప్రతి తలంపు గూర్చి ప్రశ్నించుకోవాల్సిన అవసరముందని నేను భావిస్తున్న కొన్ని చక్కని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1 ఈ ఆలోచన లేఖనాల విషయంలో అబద్ధమా? 2 ఈ ఆలోచన క్రీస్తు మహిమ విషయంలో అబద్ధమా? 3 ఈ ఆలోచన క్రీస్తును ఘనపరుచు ఇతరుల ఎడల ప్రేమ విషయంలో అబద్ధమా? 4 ఈ ఆలోచన పవిత్రత విషయంలో అబద్ధమా? చివరిగా ఈ ఆలోచన పాపాన్ని ఆకర్షణీయమైనదిగాను పరిశుద్ధతను అనాకర్షణీయమైనదిగాను చేయడానికి ప్రయోజనకరమవుతుందా? ఈ ప్రశ్నల్లో దేనికైనా అవును అని జవాబు వచ్చినట్లయితే మనం ప్రకటన 12:11 జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనంలో యోహాను ఇలా చెబుతున్నాడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని అంటే సాతానును జయించి ఉన్నారు, గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే మనం మనలను ప్రేమించి మన కొరకు తనను తాను అప్పగించుకున్న క్రీస్తు వైపుకు మళ్ళీ ఆ తరువాత తన ఉన్నతమైన విలువతో కూడిన సహాయకరమైన అమూల్యమైన వాగ్దానాలను పట్టుకొని క్రీస్తే నా సత్యము, క్రీస్తే నా నిక్షేపము, కంటికి కనబడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని సాతానుకు సాక్ష్యమిస్తామని మరొక మాటలో చెప్పుకునవచ్చు. గనుక మనం క్రీస్తు వైపుకు మళ్ళీ క్రీస్తుతో కూడా సత్యమందు నడుచుకుందాం.